ఇప్పుడు మనం చెప్పుకునే కథ త్రేతాయుగం నాటి కథ. రాముడి యొక్క అవతారం కొంతకాలం నడుస్తున్న కాలంలో ఈ చంద్రవంశపురాలు శంఖండు అనేవాడు కాంభోజ దేశాన్ని పరిపాలించేవాడు. కాంభోజం అంటే ఇప్పుడు కంబోడియా కంపూచియా అంటున్నామే, కంబోడియా అంటే కాంభోజం అనమాట. ఇప్పటికీ అక్కడ శ్రీ మహావిష్ణు ఆలయం ఉంది, శివాలయం ఉంది. వట్ట అంకుర్ అంటారు దాన్ని. మీరు ఇంటికి వెళ్ళాక గూగుల్లో అంకుర్ వట్టంకుర్ అని కొట్టండి, అద్భుతమైన ఆలయం కనబడుతుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆలయం. ఇప్పుడున్న ఈ ఆలయం ఉందే దాన్ని ఎవరు అంటే సుదర్శనుడు అనే ఒక రాజు కట్టించాడు. ఆ ఆలయం ఇప్పటికీ ఉంది, 5000 సంవత్సరాల క్రితం ఆలయం అంట. అంతఃపురం ఆలయాలు ఎన్ని శిథిలం అయ్యాయో ఆలోచించండి. అదృష్టవశాత్తు టూరిజం మీద బతుకుతున్నారు కనుక అటు ఇటు ఉన్నవాడు ఆ కాంబోడియాలో ఈ ఆలయాన్ని మాత్రం పడగొట్టలేదు. సాధారణకి త్వరకాళ్ళు ఆలయాలు బతకలేవు, కానీ వాళ్ళకి బతికే టూరిజం అవ్వడం వల్ల ఆ ఆలయాన్ని ఇంకా ఉంచారు. అప్పుడప్పుడు కొంతమంది వెళ్ళి చూసేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మీరు ఈ కరోనా పైన వదిలిపోయి బయట విమానాలు తిరిగితే ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఎక్కువ ఖర్చు అవ్వదు, 60,000 నుండి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, అందుకంటే ఎక్కువ. ఆ తర్వాత మీ ఇష్టం, అక్కడ వెళ్ళాక ఏమైనా వేరే ఖర్చు పెట్టుకుంటే వేరే విషయం. కానీ అద్భుతమైన ఆలయంలో అడుగు పెడితే ఒక రోజు లోపల తిరిగినా మనకి పూర్తి కాదు. అందుకే ఆ ట్రిప్ 5 రోజులు 6 రోజులు వేసుకుంటారు అన్నమాట. ఒక వింగ్ అంతా ఒక పూట, మరో వింగ్ ఇంకో రోజు అలా చూడాలి. అన్ని గుడులు అంత శిల్ప సంపద మళ్ళీ ఎక్కడా మనకు కనపడదేమో అన్నట్టుగా ఉంది అక్కడ. అంత గొప్ప దేశం, అన్ని దేశాలు మనవి కదండి. ఇండోనేషియా మంది, మలేషియా మలయ పర్వతం అంటే అదే, సింగపూర్ సింహపురం మంది, కాంబోజ దేశం మంది. అన్ని దిగుమలు ఆక్రమించి పారేటినే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి సౌకర్యంగా అన్ని రాగి పారేసి మన గుడి పడగొట్టేసి కప్పు చేసి పారేసారు. వీడు ఎక్కడుంటే అక్కడ హింస తప్ప ఇంకేం ఉండదు. ఏం చేస్తాం, కాల ప్రభావం మనలో మనకు ఐకమత్యం లేదు. ఇప్పుడు ఈ మధ్యనే మనకు ఐకమత్యం పెరుగుతుంది అనుకోండి, దేవుడు దేవత ఐకమత్యం ఇలాగే ఉంటే మళ్ళీ మన పూర్వ వైభవం మనకు వస్తుంది. ఈ కాంబోజ దేశాన్ని చంద్రవంశంలో వాడు త్రేతాయుగంలో శంఖండు అనే రాజు పరిపాలించేవాడు, మంచి సైన్యం ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఇతని మంత్రులను కొంతమందిని ఆకట్టుకొని లంచమించి శత్రువులు ఇద్దరి మీద దాడి చేశారు. ఇంట్లోనే ఉంటారు కదా ఈ శత్రువులు. నిన్న మనం చూశారు కాశ్మీర్లో మన పోలీసుల్లో చేరిపోయి మిలిటరీలో చేరి ఇద్దరు బంగపిల్లలు ఈ పాకిస్తాన్ వాళ్ళకి సాయం చేసి మన వాళ్ళు ఎక్కడ చేస్తే మన వాళ్ళు నరమతి కలిసేశారు. ఇది ఇలాంటి వాళ్ళలో దెబ్బతగుతారు. వాళ్ళు ఇప్పటికెలా పసిగట్టి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. తండ్రి కొడుకుంటే వాళ్ళు ఎన్ని రకాల అనాచకాలు చేస్తున్నట్టు వాళ్ళు. కాబట్టి మిలిటరీలో ఈ సైనికుల్లో పోలీసుల్లో ఉన్న వాళ్ళలో కూడా టెర్రరిస్ట్ ఉంటారు, జాగ్రత్తగా చూసుకోవాలి. కాశ్మీర్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళ కాస్త వేసి పారేస్తే కానీ దేశం బాగుపడదు. మనతో ఉండి మన కొంపలు ముంచడానికి చాలా మంది చూస్తున్నారు. నెత్తి మీద పెట్టుకుంటలేవాడు వాడు మన శిక్షణను చేరాడు బంగారు దగ్గర, వాడు ఏడుపు ఎక్కి కూర్చున్నాడు. అలాంటి వాడు చాలా ప్రమాదకరంగా ఉంటారంటే అందుకని ఎప్పుడు కూడా మన ఇంట్లోకి ఏడాప్తులు ఎవరిని పడితే వాడు రాకూడదు. ఎవరిని పడితే వాడు శిక్షణను చేరదీసినా వాడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి వాడిని పూర్తిగా పరీక్షించితే కానీ నెత్తికి ఎక్కించుకోకూడదు. ఏమో ఎవడు ఎందుకు వస్తున్నాడో తెలియదు కదా. ఈ అన్య మతస్తుల వాళ్ళు కానీ లేక డబ్బు వ్యామోహం ఉన్న వాళ్ళు కానీ వచ్చారంటే ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. కాలప్రభావం ఉందండి. అందువల్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండి శంఖండు ఇంకో ఇద్దరు మంత్రుల్ని నమ్మాడు. ఈ మంత్రులు శత్రువుని సాయం చేశారు. దాంతో రహస్య మార్గంలో గుండా శత్రువులు రాత్రికి రాత్రి ఈ రాజుగారిని దాడి చేశారు. రాజుగారి సైన్యం నాశనం అయిపోయింది, ఆయన భార్య అయిపోయిందో తెలియదు, పిల్లలు ఒకటి పారిపోయారు. పాపంచవతి రాజుగారు ఒక్కడైపోయాడు, ఏకాకి అయిపోయాడు. ఏకాకి హయమాగుహ్య జగామగనం, ఒక్కడు దిక్కు లేక ఒక గుర్ర వెళ్ళి కీకారణ్యాల్లో వెళ్ళిపోయాడు అబ్బాయి. మన సంపద, మన ప్రభుత్వాలు, మన అధికారాలు శాశ్వతమని అందుకే ఎప్పుడు వెళ్ళలేగరాదు. నాకు డబ్బు ఉంది రాకేవి లెక్క, నాకు ప్రభుత్వం చేతిలో ఉంది నేనే ఎప్పుడు నెగ్గుతాను, నేను ఓడిపోను. ఇవి ఎప్పుడు భ్రమించకు. నీ అధికారం, నీ ధనం, నీ కూడా ఉన్న ధనం ఇవాళ ఉండవచ్చు, నీకు పోయే కాలం వస్తే ఒక్కడు నీ వెంటరాడు. ఎంతమంది చూసినవాడు మనం అహంకరించి దిక్కులేని చవి తెచ్చిన వాడు చూడలేదా? చచ్చిపోయాక యువకులు కూడా కనబడకుండా పోయిన వాడు ఎంతమంది లేదు. ఏది మనం వెంట రావు. అందుకే నిత్యం భగవంతుడు గతిలో భగవాడు తప్ప ఏమీ చేయలేదు. సమయం వస్తుంది ఇవేమి మనతో కూడా రావు. ఏదో నీ టైం బాగుంది, నువ్వు ఎక్కడికైనా విజయం పొందుతున్నావు, తేడా వస్తుంది ఎగిరిపోతావు. అందుకని అహంకరించుకోవాలి. అదే నీలో అహంకారం లేకుండా పవిత్రుడు 10 మంది మనలు పొందితే అప్పుడు రేపు పొద్దు నువ్వు ఎక్కడున్నా నీరు వాడు గౌరవిస్తాను. ఈ రాజుగారు పాపం వంటలు వాడి పోయి తిండి లేక తిప్పలేక మంచినీడు లేక కేకారణ్యంలో తిరిగి 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 మధ్యవర్తిలో ఏడుస్తూ అయ్యో ఆకలి అంటే వందల ముందు వచ్చి మహారాజా పాలు కావాలా పాయసం కావాలని అడిగేవారు. ఇప్పుడు పాలు లేవు పాయసాలు లేవు ఆయాసం మిగిలింది. మంచినీడు ఇచ్చేవాడు లేదు అని అలవటించిపోయాడు. ముందుగా రామేశ్వరం వెళ్ళాడు. అక్కడ రామేశ్వరుడు దర్శనం చేసుకున్నాడు. అచ్చట రామసేతు వందు మునింగి వచ్చి ఆమె దశవన్న ముఖది ఎందు గృంది. ఆ తర్వాత రామసేతువులో స్నానం చేశాడు. కొంత మనశ్శాంతి లభించింది. అక్కడి నుంచి ఏమో మడి శత్రువులు వెంటబడతారేమో అనే భయంతో గుర్రవెక్కి ప్రయాణం చేసుకునే చివరికి సువర్ణముఖి నది తీరానికి వచ్చాడు. పరమ పవిత్రమైన సువర్ణముఖిలో స్నానం చేశాడు. సువర్ణముఖి అత్యంత ప్రాచీనం, కాళహస్తి చాలా ప్రాచీనం. అందుకే అవన్నీ దర్శనం చేసుకున్నాడు. అక్కడ నుంచి ఆయన దృష్టి ఉత్తరంలో ఉన్న కొండల మీద పడింది. సువర్ణముఖికి ఉత్తరంలో ఉంటాయి కదా కొండలు, ఆ కొండలు చూశాడు. అబ్బో అపూర్వమైన ఈ పర్వత శ్రేణి బ్రహ్మానందం కలిగిస్తూ అనుకున్నాడు ఆయన. మా నాన్నగారు హిందీలో సక్కకి ఇది శ్రేణియామో సోకుతేయో పైన హిందీలో రాశారు. ఈ 7 కొండల మీద ఎక్కుతూ ఉంటే స్వర్గానికి మెట్లు ఇక్కడ నుంచి ఎక్కడ తీసినట్టు అనిపిస్తున్నారు. ఈ మెట్లు ఎక్కితే సంస్కృతంలో స్వర్గ శబ్దం వైకుంఠానికి కూడా వాడతారు పర్యాయంగా. అంటే ఈ మెట్లు ఎలా పైకెక్కు గోవింద గ్యారంటీగా ఇవి వైకుంఠానికి పట్టుకోతాయి. ఇవి మామూలు మెట్లు కాదు, వైకుంఠమునకు తీసుకుపోయే మెట్లు అది రాసి అలాగే గోవిందాన్ని ఎవరైనా చాలా బాగా రాశారు. సీఢియా చెడతే ఉదరతే శిఖర కరకర వారు దేవమై కెతనే వారు బహుంచాపు మహాదే ద్వారం ఏకు సేపటి ఏకు ఉంచే చెడే సాపం శైల్ సర్గకి నిశ్రేణియాహో సోగుతేయో ఫైల్. ఈ వ్యాపించినటువంటి ఈ మెట్లు సర్గానికి మెట్లులా కనపడుతున్నాయి, సర్గానికి తీసుకుపోయేటటువంటి మెట్లలా కనపడుతున్నాయి. ఒకదానికంటే ఒకటి ఎత్తైన ఈ సప్తశైలములు సర్గానికి మెట్లే. ఎన్నిసార్లు నీ మెట్ల మీద ఎక్కాను, ఎన్నిసార్లు గోవింద అన్నాను, నీవు వెంకటాచలపతి, నా పేరు వెంకటాచలపతి, నువ్వు నేను ఒకటే బాగున్నారా, అహం బ్రహ్మాస్మి ఎవరే. ఆయనకి అంత ఇష్టం వెంకటేశ్వరుడు అంటే. ఆ వెంకటేశ్వరుడికి ఆ రోజుల్లో కాబట్టి అక్కడ దర్జాగా కూర్చుని ఆ కాలం గుళ్ళో కూర్చుని చదివి ఎక్కడి ఇచ్చారు. ఇప్పుడు గుళ్ళో కూర్చోలేదు భోగం ఎక్కడ ఉంది, లోపలికి వెళ్ళే రోజు మరి మెడబట్టి తిట్టాడు, గట్టవుతుంది కదా గోవిందులు ఉండవు. ఆ మెడపట్టు పెట్టేవాడికి చాలా ప్రమాదం తెలిసిన, ఎక్కడ ప్రమాదం అడిగినా మెడపట్టు పెట్టినందుకు కాదు, నడవండి నడవండి గంటకండి గోవింద గోవింద అండి. అప్పటికి కలపలే గోవింద కోపంతో గంటండి, అప్పుడు నీకు లాభం. అంతేకాదు నడవండి నడవండి అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు, మీరు యమలోకానికి నడవండి అంటాడు. అక్కడ ఉన్నసేపు నడవండి గంట ఒట్టు తొలగండి పండి పరిగెత్త నడకూడదు. ఆ తిట్టేదుడు గోవింద పెట్టండి, పాపం వస్తే గోవింద, ప్రేమ వచ్చినా గోవింద, ప్రసాదం పెట్టినా గోవింద, అన్నిటికీ గోవింద అనవలసిందే. గోవింద నామస్మరణం అంటే ఆ భగవంతునికి అంత ఇష్టం. అటువంటి ఆ మెట్లు చూచాడు. అక్కడ ఒక సరస్సు ఉన్నది, ఆ సరస్సులో స్నానం చేసి ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అనుకున్నాడు ఈ శంకర మహారాజు చంద్రవంశస్థుడు కాంభోజరాజు గారు. కట్టకట్ట ఇటువలే ఆక్రమించి ఇప్పుడు అన్నము వస్త్రము కలుగుటెట్లు నేడెటువలెనోత్తు కష్టము నహీశ్వరుడి గతి చేసే ఇంకా మీరేమటూ పదితాపము చే విపులాత్తి పొందుతుం. అయ్యయ్యో శత్రువులకి నా మీద అకారణ కోపం వచ్చింది, కోపం రావడానికి ఏ కారణం లేదు, ఎందుకో అన్యాయంగా నా మీద కోపం తెచ్చుకుని దాడి చేశారే. నా రాజ్యం నా మంత్రుల కుట్ర వల్ల శత్రువులు పారైపోయింది, ఇప్పుడు అన్నము వస్త్రము తలుపుటెట్టు ఒక్క బట్టతో బతుకుతున్నాను, రోజు ఆ బట్టతోటే స్నానం చేయటం ఆలోచించుకోవడానికి కూడా లేదు, ఆ తడిసిన బట్టలతోటే బతుకుతున్నాను, ఆహారం లేదు, బట్టలు లేవు. గట్టకు బట్టలు మర్చిపోడు నేనే తీసి పచ్చి పారేట మళ్ళీ కొత్త మంచి కట్టడం అన్నాం. పచ్చిపెట్టి పొరపాటు నేను తావకాయ పెంచి మంచబడిందా చీ ఆవకే కరువు పడింది తీసేయి అని పట్ట, మళ్ళీ కొత్త బట్ట తీసిపెట్ట. ఇప్పుడు కరువు కాదు బరువులు చిరిగిపోయినా అదే కొట్టు కట్టుకుంటున్నాను. ఇదివరకు అన్నం పెట్టినప్పుడు ఏమిటి అన్నం చల్లారిపోయింది, బ్రతుకులు సరిగ్గా లేవు, లేకపోతే ఉడకలేదు, లేకపోతే ఎక్కువ ఉడిగాయి, ఇలాని కంచాల గట్టేసేవాడు. ఇప్పుడు కంచం కట్టడం వల్ల అసలు కంచమే లేదని ఏడుస్తున్నాడు. అన్నీ బాగుంటే కదా మనం బాగా సమృద్ధిగా ఉందనుకోండి, చిచ్చి ఏగబడింది, దోమపడింది, అది పడింది, ఇది పడింది, రోజులు పారేస్తాం. రైల్లో 2 రోజులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ప్యాంట్రీ కార్ లేకపోతే తిండి దొరకకపోతే చేతిలో డబ్బులున్నా ఇంత ఆహారం దొరకకపోతే అప్పుడు పాత ప్రక్రియ తీసి అమ్మో బ్రెడ్ పాడేటండి, చల్లారిపోయినా పర్వాలేదు, పాడైపోయినా పర్వాలేదు, రేపటి ఆ బ్రెడ్ ఉండాలి లేకపోతే మనం బ్రెడ్ తిరిగిపోతానుకుంటాం. అంటే దొరకకపోతే అదే పరమాన్నం, గతి లేకపోతే గంజే పాయసం అన్నారు. అందువల్ల ప్రశ్న ఇప్పుడేమి, ఇంత అన్నం ఎవరు పెడతారు అనుకున్నాడు, ఎంత కష్టం వచ్చింది నాకు, ఈశ్వరుడు నాకు ఎంత కర్మ పట్టించాడు, ఏం పాపం చేశాను, ఇంకా నాకు అదేమిటి అని భయంకరమైన ఆర్తి పొందాడు. అప్పుడు హఠాత్తుగా ఆకాశవాణి రాగా, ఓ మహారాజా ఎక్కువ బాధపడదు, నీవు వచ్చిన ఈ పర్వత శ్రేణి వెంకటాచల శ్రేణి 7 కొండలు, ఈ కొండపై కంటే ఎక్కువ పైన వెంకటాద్రి ఉన్నది, ఆ పర్వతం కష్టాలలో ఉన్న వాడికి కామధేను, ఆ పర్వతం వంటి పర్వతం ఈ ప్రపంచంలో మరొకటి లేదు, వెళ్ళి ఆ కొండ ఎక్కి అక్కడ పుష్కరిణి అని ఒక తీర్థం ఉంది నదిలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వరుడిని ధ్యానం చేయి, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం జపం చేయి, నీకు శుభం కలుగుతుంది. ఎవడైనా ఆపదలలో ఉన్నప్పుడు ఈ కొండకు వచ్చి ఈ కొండ మీద పుష్కరిణిలో స్నానం చేసి భగవన్నామ స్మరణ చేస్తే ఆ వ్యక్తికి తక్షణం ఆపదలు పటాపంచలేకపోతాయి, వెళ్ళనగానే వెంటనే రానలు పెట్టాడు, నమ్మాడు, ఆకాశవాణి పలుకులు విన్నాడు, కొండ ఎక్కాడు. అక్కడ కళ్ళకు ఆనందం కలిగిస్తూ ముందుగా పుష్కరిణి కనపడింది, ఆ పుష్కరిణి వెనక వరాహస్వామి వారి ఆలయం కనపడింది. ఒక పక్కన ఆనంద నిలయం ఉన్నది, అందులో ఉన్న వెంకటేశ్వరుడు నారసింహ వెంకటేశ్వరుడు అక్కడ, ఇంకా రామావతారం అయిపోయాక ఆ వెంకటేశ్వర విగ్రహం ఆయమైపోయి రాముడే వెంకటేశ్వరుడు అవడం వల్ల రామ వెంకటేశ్వరుడు అయ్యాడనమాట. ఆ తర్వాత కృష్ణావతారంలో కృష్ణుడు అక్కడికి వచ్చి ఈనాటి శ్రీనివాసుడు అయ్యాడు, ఇప్పుడు ఉన్నవాడు కృష్ణ వెంకటేశ్వరుడు. అందువల్ల వెంకటేశ్వర విగ్రహం ప్రతి యుగంలో మారిపోతుంటే అక్కడ ఉన్న విగ్రహం మాయమే అక్కడ కొత్త విగ్రహం వస్తూ ఉంటుంది. ఇప్పుడున్నది డైరెక్ట్ గా కృష్ణుడే, శ్రీకృష్ణుడు అలా విగ్రహంగా మారిపోయాడు స్వయంభూ విగ్రహంగా. అందువల్ల ఇలాంటి పురాణాలు వింటే ఓహో యుగయుగములుగా అక్కడ వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఇప్పుడున్నవాడు కృష్ణుడే, ఆయన దర్శనం చేసుకుంటే కృష్ణుడు చూసినట్టే అని గ్రహించగలుగుతాం అన్నమాట. ఈయన నరసింహ వెంకటేశ్వరుడు ఉన్న కాలంలో వెళ్ళాడు, వెళ్ళి అక్కడ పుష్కరుడిలో భక్తితో స్నానం చేశాడు, పరమభక్తితోటి భగవన్ నామస్మరణ చేశాడు. ఆ నామస్మరణ చేయగానే ఆయన భక్తికి శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. సాధారణంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కువ శ్రద్ధతో భగవన్నామం చేస్తూ ఉంటాయి, సుఖాల్లో ఉన్నప్పుడు నారాయణనామం అంటే అంటాం, కానీ ఆర్థికం అదే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో ఉన్న బాధ మనం అనుభవించే కనుక నారాయణ నారాయణ రక్షించు రక్షించని ఏడుస్తూ కొలుగుతాం. అసలు ఈయన కూడా కష్టాల్లో ఉండడం వల్ల ఎక్కువ భక్తితో ఎక్కువ విశ్వాసంతో మిక్కిలి విశ్వాసంతో చేశాడు. ఏం చేశాడు? అష్టాక్షరి మంత్ర జపం చేశాడు. ఆ జపమునకు కేవలం 6 నెలలలోనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. 6 నెలలకు ఆయన దర్శనమైపోయింది, 6 మాసములు పూజించినంత మాత్రం చేతనే శ్రీధర దర్శనమయ్యింది. హారకుండల కిరీటాది పోషణ కర్మ చేత కాంతుల ప్రకాశించువాడు, తులసి కాదండ పరిమళ పుష్పహార విరాజిత సూక్ష్మ ఉదరంబువాడు, తిలకాంక విటల ప్రదేశమందు నటినోచు కమనీయ కుటిలాల కమలవాడు,
శ్రీవత్స కౌస్తుభ చిహ్నములు తలమాడు కరుణ తొప్పిన గొప్ప కరులవాడు శంఖ చక్ర గదాత్య హస్తముల వాడు వరమునందు అప్తి సుత ఉలిచి తరయువాడు ఇరుగడల భూమి నీడల నరయువాడు దీన పాలన మనదేమో పడిపోతున్నాడు.
ఆయన మెడలో హారాలు ఉన్నాయి, చెవులకు కుండలాలు ఉన్నాయి, శిరస్సు మీద కిరీటం ఉన్నాయి, అన్ని బంగార ఆభరణాలు, వాటికి నవరత్నములు తాపణం చేయబడ్డాయి. ఇక ఆయన కట్టుకున్న వస్త్రం కూడా కర్మ వస్త్రం, అంటే బంగారు వస్త్రం. పసుపు పచ్చ రంగులో మెరిసిపోతున్న సువర్ణ వస్త్రం ధరించాడు. మెడలో తులసి, చామంతి మొదలైనటువంటి పరిమళములు నిచ్చే పువ్వులు, దళములు వీటితో తయారు చేసిన హారం ధరించాడు. సాధారణంగా దండలు గురించి భగవంతుడికి వేసేటప్పుడు బంతి పూలు, చామంతి పూలు, పారిజాత పుష్పాలతో పాటు తులసి కూడా వేస్తారు. ఆ తులసి పరిమళం భక్త ప్రాంతం అంతా వ్యాపిస్తుంది. సన్నని నడుము కలిగిన వాడు పట్టెప్పుడు విపరీతంగా ఉండకూడదు, భగవంతుని నడుము చక్కగా సింహ నడువులో చక్కగా కనపడుతుంది. ఆ బుద్ధులో నుంచి పైకి వచ్చిన తామర పువ్వులో బిడ్డ ఉన్నాడు బ్రహ్మగారు. నుదుట కస్తూరి తిలకం తీర్చిదిద్దుకున్నాడు. ఇక ఆయన తల వెంట్రుకలు కుటిలం అరకములు, కుటిలము అంటే లంకరగా ఉన్న గిరదాల జుట్టు అన్నమాట. ఆయన జుట్టు వంకీలు వంకీలు జుట్టు, కొంతమందికి ఎందుకు ఇలా జుట్టు వంకీలు తిరుగుతుంది అనమాట. నాకు మళ్ళీ గిరదాల జుట్టు కలిగిన వాడు భగవంతుడు. శ్రీవత్సం అనేటటువంటి కుటువత్స వక్షస్థలం మీద ఉన్నది, కౌస్తుభమణి విరాజిల్లుతున్నది. ఆయన కళ్ళలో నుంచి కరుణారసం బయటకు వస్తుంది. కొంతమంది కన్నులు చూస్తే క్రూరత్వం ఉంటుంది, కానీ పరమాత్మ కన్నులలో కరుణ తప్ప మరేమీ ఉండదు. శంఖం, చక్రం, గద, పద్మం ఇవి చేతుల్లో ధరించాడు. వక్షస్థలం మీద ఎడము వైపున శ్రీ మహాలక్ష్మి మెరిసిపోతుందని, ఆయనకి రెండు పక్కల ఒక వైపున శ్రీదేవి, మరో పక్కన భూదేవి ఉన్నారు. ఎప్పుడు ఎడం వైపున శ్రీదేవి, కుడి వైపున భూదేవి. ఇది కాక నీడాదేవి కూడా ఉన్నది. దీనపాలన చేస్తాడు ఆయన. ఎవరైనా కష్టంలో ఉంటే వారిని పరిపాలించి వారికి కావలసినటువంటి వస్తువులు ఇస్తాడు. అటువంటి పరమాత్మను చూడగానే పురుష సూక్తం, స్త్రీ సూక్తం చదివి సాష్టాంగ నమస్కారం చేసి దేవ జగన్నాథ మహాత్మ దీనపాలన చేయడానికి అడుగు పెట్టిన నీకు నమస్కారం చేస్తున్నాను. నీవే నాకు దిక్కు, నిన్ను చూడని క్రితం రాజ్యం మీద నాకు వ్యామోహం ఉండేది. ఇప్పుడు నిన్ను చూశాక నాకు రాజ్య వ్యామోహం అన్నీ పోయాయి. నీ అనుగ్రహం తప్ప నాకు ఇంకేమీ వద్దు అనిపిస్తున్నది. నన్ను ఎలా రక్షిస్తావు అనగా, మహారాజా ఏమి చింతించకు, నీ శత్రువులు వాళ్ళలో వాడు కొడుకు తెచ్చిపోతారు, చివరికి నీ మంత్రులు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తారు, నీ భార్య నీ పిల్లలు అందరూ నీకు దగ్గుతారు, సుఖంగా పరిపాలన చేస్తావు, తిరిగి నీ సింహాసనం మీద కూర్చుంటావు, 10,000 సంవత్సరాలు పరిపాలించి నన్ను పూజించి నా విద్య లోకానికి వద్దుగా అని వెంటనే అదృశ్యమైపోయాడు. ఆ ఏడు కొండల మీద నిరంతరం బ్రహ్మాది దేవతలు తిరుగుతూ ఉంటారు. వాడు కూడా ఆ పూట ఆనంద నిలయంలో ఉన్న పరమాత్ముడిని సేవించడానికి వచ్చి ఈ దృశ్యం చూశారు. చూడగానే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైన వాడికి ప్రత్యక్షమయ్యి శంకర మహారాజాలు ఎంత అదృష్టం తిరిగి ఏడవ తరబడి తపస్సు చేసిన వాళ్ళు కూడా చూడలేని శ్రీమన్నారాయణుడిని కేవలం 6 మాసాల్లో చూడగలిగే దీనికి కారణం ఏమంటే తెలిసినా, నువ్వు గోవిందనామస్మరణ చేయటమే కాక కొండ మీద రాగానే పుష్కరిణిలో స్నానం చేసావు. స్వామి పుష్కరిణి స్నాన సఫలంబు హెచ్చి ఇతనికి స్వామిత్వమిచ్చే అన్నారు. నువ్వు ఇక్కడ నారాయణ స్మరణ చేసే ముందు అనుదినము స్వామి పుష్కరిణిలో స్నానం చేసావు. ఇక్కడ పుష్కరిణి ఉందో తెలుసు, ఎంతోమంది కొండ మీద కడతారు, అందులో స్నానం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆ ప్రాంతములకు దివ్య శక్తి ఉండదు. ఇది పుష్కరిణి అనే పొలం ఉంది కదా, ఆ ప్రాంతమే పవిత్రం. అందులో ఎప్పుడు నీళ్లు పడినా ఆ నీళ్లు సరస్వతియే, ఆ నీళ్లు అనేక కోటి నదుల సారం. అందువల్ల అందులో భక్తితో స్నానం చేసి తదనంతరం భగవన్నామం చేసిన, భగవన్నామ జపం చేసిన, లేక మహామంత్రములు అనుష్ఠానం చేసిన, ఒకసారి చేసిన మంత్ర ఫలితం 1,000 మంత్ర ఫలితాన్ని ఇస్తున్నారు. అనగా మీరు నారాయణ అని ఒకసారి అన్నారు, అది నామస్మరణ, లేదా ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్ర జపం చేశారు, అదొక జపం, ఏదో వ్యూహలక్ష్మి మంత్ర జపం చేశారు.
ఆ కొలనులో స్నానం చేశాక ఒకే ఒక్కసారి ఓం నమో నారాయణ అంటే 1000 సార్లు ఆ మంత్ర జపం చేసిన ఫలితం వస్తుంది. పర్యాయము నారాయణ అంటే 1000 సార్లు నారాయణ అన్న ఫలితం, ఒకసారి గోవింద అంటే 1000 సార్లు గోవింద అన్న ఫలితం వస్తుంది, ఒకసారి లక్ష్మీ మంత్ర జపం చేస్తే 1000 లక్ష్మీ మంత్ర జప ఫలితం వస్తుంది. అందుకే అక్కడ అలా చెయ్యాలి. నువ్వు అలా చేసావు, భగవద్ దర్శనం అయ్యింది, భగవద్ అనుగ్రహం కలిగింది అని ప్రశంసించారు. ఆ తర్వాత శంకరుడు అక్కడి నుంచి కింద దిగాడు. ఆయన అదృష్టం దిగుతూ ఉంటే దారి పొడుగుతూ ఎవడో ఒకడు వచ్చి మహారాజా లడ్డు తింటారన్నవాడు ఒకడు, దద్వారిని తింటారని ఒకడు, చక్కెర పొంగలు తింటావా అన్నవాళ్ళు కొంతమంది ఇలా ఆహారం పెట్టారు. ఎంతో పూర్వం ఆయన పండగ వచ్చే ముందు అన్నం ఎవరు పెడతారో వస్త్రం ఎవరు ఇస్తారో ఒకటో, ఇప్పుడు వద్దంటే తెలియక గంట గంటకే తెలియక ఆశ్చర్యపోయాడు. ఆ ప్రయాణం అంత హాయిగా సాగుతుంది, ఇది కదా గోవిందుని మహిమారుతున్నాడు. ఇంకా కొంతమంది వచ్చారు, ఒక ఆయన మంచి అంచు పంచి పెట్టాడు, ఇంకొక ఆయన లాంచి ఇచ్చాడు, దారి పడిపోతే ఈ బట్టలు ఇస్తూనే ఉన్నారు, ఈ బట్టలు కట్టుకోవాలి పక్కవాడు ఇచ్చాడు చోటు సీతు. ఈ విధంగా వస్త్రాలు అన్నము పుచ్చుకొని ప్రయాణం చేస్తూ ఉండగా హఠాత్తుగా దారిలో ఈయన మంత్రుడు ఈయన భార్యని పిల్లల్ని అందరినీ వెంట పెట్టినప్పుడు వచ్చి, మహారాజా తెలుసో తెలియకో మనలో ఒక ఇద్దరు మంత్రులు శత్రువులకు సాయం చేశారు, ఆ మంత్రులు చచ్చిపోయారు, ఆ శత్రువులు ఏమొచ్చిందో తెలియదు కానీ పరస్పరం కొడుకులు చచ్చిపోయారు. ఈ మధ్య కొద్ది రోజుల క్రితం మన శత్రువులకి వాళ్ళలో వాడికి తగాద వచ్చింది, తగాద వచ్చి వీడు వాడిని కొట్టాడు వాడు వీడు కొట్టాడు, ఇలా ఒకడొకడు కొట్టుకుని దాని పరస్పర కలహం అని పేరు అనమాట. ఆ కలహంతో చచ్చిపోయారు. వారు మరణించగానే మేము మీకోసం అన్ని చోట్లకి వెతుక్కుంటూ వచ్చాం, మా అదృష్టవ శత్రువులు ఇక్కడే దారిలో కనిపించారు, రెండు నేను పట్టుకుపోయి తిరిగి కాంపోజ్ చేశాను, పట్టుకుపోయి ఆయన్ని పట్టాభిషిక్తుడు చేశారు. చూశారు ఇది కదా వెంకటాచల మహిమ. పుష్కరిలో స్నానం చేసి అక్కడ భక్తి శ్రద్ధలతో భగవన్నామం చేస్తే భయంకర శత్రువులు తక్షణం నశించిపోతారు, శత్రువులు మిత్రులు అవుతారు లేక శత్రువులు నశిస్తారు. ఆ తర్వాత తిరిగి మనకి రావాల్సిన వస్తువులు వస్తాయి. నేను చెప్పిన ఈ కథ చాలా గొప్ప కథ. మీరు ఎవరికైనా భగవంతుడి మీద వ్యాసుని మీద గురువు మీద నమ్మకం ఉంటే అన్ని పరిస్థితులు చక్కబడ్డాక ఒకసారి పట మీద పెట్టి పుష్కరిలో స్నానం చేసి భగవన్నామం చేయండి, మీ శత్రువు కాకపోతే అడగండి, పోయిన వస్తువులు వచ్చి తీరతాయండి, స్థలం పోయింది, ఇల్లు పోయింది, డబ్బు పోయింది అనుకున్న వాడు అక్కడ వెళ్ళి జపం చేస్తే మీ ఆస్తులు వచ్చి తీరతాయి. నమ్మకంతో వెళ్ళండి, విశ్వాసంతో వెళ్ళండి అని సొంత మహర్షి పడి చెప్పాడు. ఇప్పుడు కపిల తీర్థ ప్రభావం చెబుతున్నారు కదా, కపిల తీర్థం సామాన్యమైన తీర్థం కాదు. పూర్వం కపిల మహర్షి విష్ణుమూర్తి యొక్క అవతారమైన విష్ణువు 22 అవతారాలు ఎంతాడని చెప్పాను, అందులో కపిలుడు కూడా ఒక అవతారం. కర్తమ ప్రజాపతికి దేవభూతికి కుమారుడిగా భగవంతుడే పుట్టాడు, ఆయనే కపిలుడు అంటే. మనువుల్లో మొదటి మనువు పేరు స్వయంభూ మనువు, ఈ స్వయంభూ మనువు వారి పేరు శతరూప. వీరిద్దరికి చాలామంది కొడుకులు కూతురుడు పుట్టారు, అందులో ఒక కుమార్తె పేరు దేవభూతి. ఈ స్వయంభూమరు ఈ దేవభూతిని కర్తవుడనే ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. కర్తవుడికి దేవభూతికి ఆఖండ పుట్టినటువంటి వాడు కపిలుడు. ఈ కపిలుడు విష్ణువు, ఆయన తల్లికి సాంఖ్యయోగం చెప్పాడు, ఆవిడ ముక్తిని పంపాడు. ఆ తర్వాత పాతాళానికి పోయి తపస్సు చేసుకున్నాడు. ఆయన తపస్సు చేస్తూ ఉండగానే సగర చక్రవర్తి యజ్ఞం చేసిన కథ రామాయణంలో విన్నారు. సగరుడు కొడుకులు మహా అయుక్తుడు దొండగులు వాడు, అందుకని ఇతడు ఏం చేశాడు, వాడ యాగాశ్రాన్ని కపిల మహర్షి ఆశ్రమంలో పాతాళంలో కట్టేశాడు. మూర్ఖులు కదా ఈ సగరుడు కొడుకులు 60,000 మంది, అందువల్ల వాళ్ళు భూమిని తవ్వి పాతాళానికి వెళ్ళారు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశ్రమంలో ఆయన కట్టుకున్నటువంటి ఒక గుడిసె ఉన్నటువంటి స్తంభానికి ఈ గుర్రం కట్టివేయబడి ఉంది. పూర్వకాలంలో మహర్షులు ఆశ్రమాలు పర్ణశాల కింద తయారు చేసుకునేవారు, ఏవో చెక్కలు నిలబెట్టుకుని అడవిలో దొరికేటటువంటి కట్టెల్ని ఒక స్తంభాల కింద పోతుకొని ఆ రాకలకి పైన కప్పు వేసుకుని అందులో నివసించేవారు. అవి పర్ణశాలలు ఆశ్రమాలు. ఆ ఆశ్రమాలకి స్తంభాలుగా చెట్ల కర్రలే పాతేవారు. అలాంటి ఒక కర్రకి ఇంద్రుడు ఈ గుర్రం పెట్టాడు అన్నమాట. వీళ్ళు ఆ గుర్రాన్ని చూచి కపిలుడే దొంగ అనుకున్నారట. అసలు ఆయన మొహం చూస్తే దొంగని ఎలా కోగలుగుతారండి, పూర్వజంలో పాపం చేసిన వాళ్ళకే మహాత్ములు మొహం చూస్తే అసహ్యం కలుగుతుందట. ఈ జన్మలో ఏ జన్మలో మీరు పుణ్యం చేశారు కనుక ఈ పురాణాలు వింటారు, నా పొట్టివాడు మహంతుంటే మీకు ఆనందం కలుగుతుంది. అదే పాపం చేసి ఉంటే నా పొట్టివాడి యొక్క ఈ పౌరాణిక మహత్తులు కూడా మీరు చికాకు కలిగించవచ్చు. పౌరజన్మ పాపం కృష్ణుడు చూసి ఇష్టోచరుడు తిట్టిన వాళ్ళు లేరా, వాడు పాపాత్ములు. రాముడు తిట్టిన వాళ్ళు లేరా, ఎన్నో జన్మల పాపం అది. దానివల్ల ఏమవుతుంది, వెళ్ళి ఇన్నోవా లారీ తప్ప. కాబట్టి పూర్వజన్మ సుకృతి ఒకటి ఉంటేనే భగవంతుడిని భగవద్భక్తుల్ని మహాత్ముల్ని గుర్తించగలుగుతాడు. అనేక జన్మల సంస్కారం ఉన్నవాడు తప్ప లేకపోతే గుర్తించలేడన్నమాట. కపిలుడి వంటి మహర్షిని చూసి తనబేటికి గుర్రపు దొంగ వీడే ఈ జనటిని పట్టి సంపుడతి సాకు మునీంద్రుడు నేత్రములు తెరవక బాకినోరు మెగలింపక బయసుక పట్టెనంచు అయ్యరువది వేవురు నిజ కరాయుధములు జడిపెను. నేను కనిపెట్టావురా, నువ్వే గుర్రపు దొంగవి, మేము యజ్ఞం కోసం విడిచిపెట్టిన అశ్వాన్ని యాగాశ్వాన్ని అపహరించి నీ ఆశ్రమంలో ఉన్న ఈ రాతి స్తంభాలకో చెక్క స్తంభాలకో కొయ్య స్తంభాలకో కట్టుకుని మేము వచ్చేసరికి కళ్ళు మూసుకుని దొంగ జపం చేస్తావా, ఇది దొంగ జపం పొంగ జపం, మమ్మల్ని కూర్చి బయటపడి కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణ అంటున్నావు కానీ నువ్వు దొంగవి, మా గుర్రాన్ని అపహరించావు, మేము కనిపెట్టావు, ఎంత గత రోజు ఇలా మూసుకుని అంటావా అని ఆక్షేపించారు. ఆ 60,000 మంది భక్తులు చూసి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన చుట్టూ ఒకడు పట్టుకున్నాడు, కత్తి ఒకడు ఎత్తాడు. వెంటనే ఆయన కళ్ళు పెట్టుగానే అందులో చక్రజ్వాలలు వచ్చి 60,000 మంది కాలి భస్మం అయిపోయారు, ఊరిదెక్కిపోయారు. ఆ తర్వాత వాళ్ళ వంశస్థుడైనటువంటి అంశుమంతుడు అక్కడికి వచ్చాడు. అంశుమంతుడు ఆ గుర్రాన్ని పట్టుకుపోయాడు. అప్పుడు కపిలుడు గంగ వీడ మీద ప్రవహిస్తే వీడికి పిశాచత్వం తొలగుతుంది, నాకోటి మహాత్ములకు అపచారం చేయడం వల్ల వీళ్ళు నా కంటి మంటకి కాలి ఊరిదెయ్యారు, అందువల్ల వీడికి పూర్తి లేదు, వీడికి స్వర్గము లేదు నరకము లేదు, ప్రస్తుతం పిశాచాలై అల్లాడిపోతున్నారు, వీడికి తిండి తెప్ప ఉండదు, వీళ్ళు బాగుపడాలంటే వీళ్ళంతా గంగ ప్రవహించాలి అన్నాడు. పాప హంసమంతుడు గంగ తేలేకపోయి చచ్చిపోయాడు, ఆయన కొడుకు దిలీపుడు మరణించాడు, చివరికి ఆయన కొడుకు భగీరథుడు గంగను తెచ్చాడు. ఆ కథంతా ఇదివరకు వెళ్ళలే. ఆ గంగ అక్కడికి రాగానే కపిల మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి ఈ భస్మరాశులని పవిత్రం చేసింది. ఈ చచ్చిన వాడు పిశాచాలు కాస్త దివ్య రూపం ధరించి స్వర్గాన్ని వెళ్ళిపోయాడు. అప్పుడు జరిగిందో తమాట, ఈ గంగ కపిలుడు ఆశ్రమంలోకి వచ్చింది. కపిలుడు అక్కడ ఒక చిన్న లింగాన్ని ప్రతిష్ఠించుకుని పూజిస్తున్నాడట. ఈ గంగ దాని మీద వెళ్ళి ఆ లింగాన్ని ఉంచగానే ఆ లింగ రిమ్మలు పెరిగిపోయింది, పాతాళం నుంచి పేల్చుకుంటూ భూమిని చీల్చుకుని వెళ్ళికి వచ్చేసింది. ఎక్కడో పాతాళంలో ఉన్న ఆ లింగం ఆ కపిలేశ్వర లింగం కపిలుడి పేరు మీదుగా పాతాళాన్ని తీసుకుని భూమిలో బయటకు వచ్చింది. అదే ఇప్పుడు కపిల తీర్థం దగ్గర ఉన్న లింగం, అది కపిలుడు పూజించిన లింగం. ఆ లింగంతో పాటు గంగ కూడా తల్లి పైకి వచ్చి కొండ మీదకి చేరి ఆ కొండ మీద వచ్చి వెళ్ళి కిందకి కపిల తీర్థం అనే పేరుతో ప్రవహించడం మొదలెట్టండి. ఆ విధంగా భోగవతి అనే పేరుతో ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి గంగ కపిల తీర్థంలో ఆకాశగంగగా కపిల తీర్థంగా ప్రవహిస్తూ ఉంటే కపిలుడు పూజించిన లింగమేమో కపిలుడి పేరు మీదుగా కపిలేశ్వరుడు అయ్యిందనమాట. అంత దివ్య చరిత్ర ఉన్నది. ఎక్కడి పాతాళం అందుకే దానికి ఎంత భాగం పాతాళంలో ఉంటుంది, దాని ఆ లోతు ఎవరికీ తెలియదు. ఇప్పుడు కూడా ఎంతో మంది యోగులు రాత్రి పూట అదృశ్య రూపంలో ఈ లింగం పానవట్టం కింద ఉన్న ఆ బేస్మెంట్ ఆధారం ఎక్కడుందో చూద్దామని కింద దిగుతారు. యోగులకి కూడా ఆ లింగ పుత్రుడి కింద దిగుతూ ఉంటే అడుగు ఎప్పుడుందో కనపడలేదు. పూర్వం చూసారా విష్ణువు బ్రహ్మ అరుణాచలంలో ఒకటి పైకి ఒకటి కిందకి వెళ్ళారే, కింద లింగం మూలమో తెలియలేదు, ఒక ఆయనకి పైన ఉన్నది తెలియలేదు. అలాగే ఇప్పటికి కూడా ఆ లింగం యొక్క ఆధారం కింద ఉన్నటువంటి మూలం ఎవరికీ తెలియదు. అంత పాతాళం తెచ్చిదాని ఆ లింగంతో పాటు వచ్చిన గంగయే కపిల తీర్థం అన్నమాట. ఇందులో నేను చెప్తాను, ఇందులో చెప్పిన మాటే చెప్తాను, వెంకటాచల మహాత్మ్యంలో లేనిదేది చెప్పడం. సంస్కృతం చదవలేని వాడు తెలుగులో కనీసం మాతృశ్రీ తరికొండ వెంకమాంబ రాసిన వెంకటాచల మహాత్మ్యం చదివిన అర్థమైపోతుంది. అప్పటి నుంచి ఆ కపిల తీర్థంలో కపిలుడు పూజించిన లింగం ఉన్నది, అక్కడ అమ్మవారు ఉంటుంది, కపిల తీర్థంలో జలం కూడా ఉంటుంది, ఆకాశగంగలాగా పైన నీళ్ళు వస్తూ ఉంటుంది, అది వర్షాకాలంలో అయితే బాగా ప్రవహిస్తుంది, ఒక రోజుల్లో కూడా ఎక్కువ కొత్త నీళ్ళు ఉంటుంది. ఈ కపిల తీర్థం ఎంత గొప్పదో మీరు శ్రద్ధగా వింటూ ఉంటే మీకే తెలుసుకుంది.